శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆ అంటే సమంతాత్ అనర్థం సంస్కృతంలో. ఎక్కడో పాతాళం నుంచి ఆకాశం పైదాకా, కింద తెలియటంలా పైన తెలియటంలా, మొత్తం లోకాలంతా వ్యాపించి ఉంది. భువన బ్రహ్మాండం అంతా కూడా ఆ విస్ఫురత్ అన్నారు. స్ఫురత్ ప్రకాశిస్తున్న, విస్ఫురత్ బాగా ప్రకాశిస్తున్న, ఆ విస్ఫురత్ ఇక ధగ 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 వెలిగిపోతుందన్నమాట. అది మంచి కాంతితో వెలిగిపోతున్నది ఆ శివలింగం. ఎంత ఉందో తెలియదు, ఎంత పొడుగుందో తెలియదు, ఎంత లోతుందో తెలియదు, ఎక్కడ దాకా ఉందో తెలియదు, తుది లేదు, మొదలు లేదు, ఏమీ లేకుండా ఉన్న ఈ అత్యద్భుతంగా వెలిగిపోతున్నటువంటి ఆ మహాలింగాన్ని చూచి ఆశ్చర్యపోయి కిమిదం కిమిదం చ ఇదేమిటి ఇదేమిటి అన్నారు. అప్పుడు ఆకాశవాణి రూపంలో ఈశ్వరుడు అన్నాడు కదా, ఓ బ్రహ్మ విష్ణులారా, ఇందాకటి నుంచి నేనంటే నేనని తెగతన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప ఇప్పుడు తేల్చే పరీక్ష పెట్టాం. ఇది ఫైనల్ పరీక్ష, పబ్లిక్ పరీక్ష. ఇందులో నెగ్గిన వారే మీ ఇద్దరిలో గొప్పవాళ్ళు. ఏమిటి పరీక్ష అన్నారు వీళ్ళిద్దరూ చేతులు కట్టుకుని చిత్తమని. మేము పాల్గొంటాం ఆ పరీక్షలోకి అన్నారు. మీలో ఒకరు పైకి వెళ్ళి ఈ లింగం యొక్క శిరస్సు చూడండి, ఇది ఈశ్వరలింగం, నా లింగం, నేను మీకోసం ఈ స్తంభరూపం ధరించాను, ఈ అగ్నిస్తంభరూపం. మీరు పైకి వెళ్ళి దీని అంతం తల చూడండి, ఒకళ్ళు కిందకెళ్ళి పాదం చూడండి మూలం చూచి, మళ్ళీ ఇక్కడికే ఎవరు ముందుగా వస్తారో, ముందుగా ఇక్కడికి ఎవరు వస్తారో వారు మీరిద్దరిలో గొప్పవాళ్ళు. చూసి వచ్చినా కూడా మళ్ళీ ముందు రావాలి పరిగెత్తుకుంటూ, అది అలా ఎవరు వస్తే వారు గొప్పవాళ్ళు అని ఆ శబ్దం వినగానే బ్రహ్మగారు, నేను పైకి వెళ్ళిపోతాను హంస రూపంలో. హంస ఎక్కి వెళ్ళాడు అంటారు చాలామంది, ఒట్టి భ్రమ, హంస రూపంతో వెళ్ళాడు ఆయన, గుర్తుపెట్టుకోండి. వరటారూపధరో అని అంటే హంస రూపంతో వెళ్ళాడు, హంసగా మారిపోయి ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోయాడు అనమాట. ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటలమై అన్నట్టుగా వెళ్ళిపోయాడు పాపం. ఇప్పుడు విష్ణు ఏం చేశాడు, మూలం వెతుక్కుంటానని తెల్లని పందిగా మారిపోయాడు, శ్వేతవరాహం. ఈ పంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. పాపం వరాహ రూపంలో స్వామివారు కిందకి వెళ్ళారు వెళ్ళారు వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళినా ఏం మూలం కనబడ్డంలా. బాబోయ్ నా వల్ల కాదురా బాబు, ఇది వెళ్ళే కొద్ది పెడుతోంది అనుకుని పైకి వచ్చేసాడు యథాస్థానానికి. అప్పటికింకా బ్రహ్మ రాలేదు. ఈ బ్రహ్మగారు కూడా పాపం ఎగిరాడు, రెక్కలు నెప్పి పుట్టే ఇంక ఎగరలేకపోతాడు. ఎంత దూరం పెడతాడండి, దానికి అంతం ఉంటే కదా. ఆ సమయంలో ఆయనకు ఒక తమాషా జరిగింది. అలా పైకి ఎగురుతున్న హంసగారికి ఒక మొగలి పువ్వు కనపడింది. ఈయన ఆగిపోయాడు. మొగలి మొగలి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. మొగలి పువ్వుని సంస్కృతంలో కేతకి అంటారు. ఓ కేతకి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే అదేంటండి శివుడి శిరస్సు మీద నుంచి వస్తున్నానంది. ఈయనకి ఇంకా మండిపోయింది బాధ. బ్రహ్మంతటి వాడు తలెక్కడుందో అని తల పట్టుకు వెతుక్కుంటూ అంటే నువ్వు తల మీద నుంచి వచ్చానంటావు నిజమేనా అంటే అయ్యా ఇది నా ఘనత కాదండి. భూలోకంలో ఒక మనిషి ఎవరో ఒక భక్తుడు మట్టితో చిన్న శివలింగం లాంటి ఆకారం తయారు చేశాడు, శివుడి నెత్తి మీద ఈ పువ్వు పెట్టాడు, మట్టితో శివుడి విగ్రహం తయారు చేశాట, దాని మీద పువ్వు పెట్టాట, ఈ పువ్వు వెళ్ళి నెత్తి మీదకి చేరిందిట. అసలు ఎంత గొప్ప విషయం ఇది. శివలింగ రూపాన్ని వెతుక్కుంటూ తల వెతుక్కుంటూ బ్రహ్మ పెడితే ఆయనకి తల కనపడలా. ఎవడో భూలోకంలో శివుడు ఇలా ఉంటాడని ఊహించి ఒక విగ్రహం తయారు చేసుకున్నాడు మట్టితో, దాని మీద ఒక పువ్వు ఇంట్లో పెట్టాట, ఈ పువ్వు నిజంగా నెత్తి మీదకి వెళ్ళింది. అంతరార్థం తెలుస్తుంది కదా. భక్తితో ఉంటే మన ఇంట్లోనే శివుడి తల దొరుకుతుంది. ఇప్పుడు మనం భక్తితో పెడితే ఆయన శిరస్సు మీద ఆయన శిరస్సు దగ్గరికి ఎడుతుంది. అహంకరించండి. నేను అలా ట్రై చేయగానే నాకు డబ్బులు ఉన్నాయి, ఆన్లైన్లో నాకు భస్మాభిషేకానికి టిక్కెట్ దొరికిందని ఎడతాడు. వీటికి టిక్కెట్టే దొరుకుతుంది, ఖర్చు క్షవరం. భక్తితో వెళ్ళకపోతే అనుగ్రహం లభించదు. డబ్బు ఖర్చు పెట్టాడు కానీ ధనం వల్ల మాత్రమే, అహంకారం వల్ల అనుగ్రహం పొందద్దు. నువ్వు అభిషేకం చూడొచ్చు, తోసుకెళ్ళిపోవచ్చు, వాడి మనస్సులోకి వెళ్ళాలి. మనం వాడిని చూడటం కాదు, వాడు మనల్ని చూడాలి. నాకు ప్రధానమంత్రి తెలియడం కాదు, ప్రధానమంత్రి గారికి మనమెవరో తెలియాలి. సామాన్యుడైనా అత్యంత భక్తితో శివశివ శివశివ అంటే వాడున్న చోటికి ఈశ్వరుడు వస్తాడు, ఈశ్వరుడు ఉన్న చోటికి మనం వెతుక్కు వెళ్ళడం అమాయకత్వం కదటండి. ఆయన లేని చోట ఎక్కడా? అదనమాట రహస్యం. ఎవడో ఒక భక్తుడు అలా పెట్టగానే ఆ భక్తుడు ఎవడో తర్వాత కథల్లో వస్తాయి, ఇప్పుడు చెప్పం అవన్నీ, సస్పెన్స్. ఇప్పుడే చెప్పేస్తే వాడి మధ్యాహ్నం ఇంటి దగ్గర పడుకుని నిద్రపోతారు. ఆ కథకే ఇప్పుడు ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి కథకి గొప్ప సంబంధం ఉందన్నమాట. అది కొంచెం అట్టే పెట్టాలి. సశేషం ఇంకా ఉందంటాడే కథల్లో అలాగా. అయ్యా అలా వెళ్ళానండి అంది కేతకమా, నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు, ఆయన నెత్తి మీద కూర్చోగలిగావు, ఈ శివలింగం యొక్క శిరస్సు కోసం వెతుక్కుంటూ వెడుతూనే ఉన్నాను, ఆ లింగం యొక్క శిరస్సు కనపడదు నాకు, విష్ణువు దగ్గర నాకు మాట వస్తుంది ఓడిపోతాను, నా కోసం చిన్న ఉపకారం చేయవా, ఏం చేసినా విజయం పొందమన్నారు, మోసం చేసినా సరే విజయం పొందాలి, చూసి కాపీ కొట్టేనే పరీక్ష పాస్ అవ్వాలి అనగానే మీరు పెద్దలు, మీరు అడిగితే కాదంటానా, మీ ఇష్టం చెప్పండి అది, కొంచెం మొహమాట ఎక్కువ కేతకీ పుష్పానికి, మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, అది తెలియదు దానికి పాపం. ఏం లేదు, ఇప్పుడే బయలుదేరదాం, మళ్ళీ వెనక్కి వెడదాం. నా ఉద్దేశంలో విష్ణువు కూడా పాతాళానికి వెళ్ళి మూలం చూడలేడు, ఆయన మూలం చూడలేక యథాస్థానానికి వస్తాడు, నేను ఇప్పుడు అక్కడికి వెడతాను. శ్రీ మహావిష్ణుదేవా, నేను శివుడి శిరస్సు చూశాను అంటాను. ఆయన ఎక్కడ చూసావు, ఆనవాలేది లేక రుజువేది అంటాడు, సాక్ష్యం కావాలంటాడు. అప్పుడు నేను నిన్ను చూపిస్తాను, నువ్వు చెప్పాలి ఏమండి నేను శివుడి తల మీద ఉన్నానండి, ఈయన శివుడి తలను చూశాడండి, అక్కడి నుంచి నన్ను పట్టుకొచ్చాడండి అని చెప్పాలి. సాక్ష్యం నువ్వు చెబితే ఆయన నమ్ముతాడు, నేను విజయం పొందుతాను, అందరిలోకి గొప్పవాడిని అవుతాను, అప్పుడు నీకు మంచి పదవి ఇస్తాను. నామినేటెడ్ పదవులను ఉంటాయి, ఓడిపోయిన వాళ్ళంతా రాజ్యసభ ఎమ్మెల్సీలో పడినట్టుగా నీకు అటువంటి గొప్ప పదవి ఇస్తాను అనగానే బ్రహ్మ అడిగాడు సంతోషం. దాంతోపాటు గొప్ప పదవి కూడా వస్తుందిగా, ఇంకే తప్పక ఒప్పుకుంటానండి అంది. ఒక్క సాక్ష్యం సరిపోదేమో, ఇంకో సాక్ష్యం కూడా ఉంటే బాగుండు అనిపించింది బ్రహ్మగారికి. ఎంచేదంటే సాధారణంగా ఈ కోర్టుల్లో కూడా అప్పుడప్పుడు నువ్వు ఒక్కడమైనా సాక్ష్యంకి ఎవరైనా ఉన్నారంటే రెండో వాడిని చూపించకపోతే ఒక్కోసారి ప్రమాదం. పురాణాలు చదివితే కోర్టులో లాలన్నీ పురాణాల్లోవే, ఎందుకంటే ఉన్నాయి. ఈయనకి అదృష్టవశాత్తు ఇంకొక ఆయన దొరికారు, ఇంకొక ఆవిడ కామధేనువు. ఓ ఆవు కామధేనువు నువ్వు దొరికావు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావంటే శివుడి శిరస్సు మీద నిలబడి పాలు పోసి పొదుగుతోటి ఆయన నెత్తి మీద పాలతో అభిషేకం చేసి వస్తున్నానండి అందుట. క్షీరాభిషేకం ఆవు పాలతో కనుక ఈశ్వరలింగాన్ని అభిషేకం చేస్తే పరమజ్ఞానం కలుగుతుంది, వాడి మామూలు జ్ఞానం కాదు, భవబంధ విముక్తి అవుతుంది. ఎప్పుడు ఏ పని ఎలా చెయ్యాలో ఆలోచన తడుతోంది అంటే వాడు క్షీరాభిషేకం చేసిన వాట. ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తే నిత్యం ఏ సమయానికి ఏ పని చెయ్యాలి ఒక్కోసారి మనకి ఆలోచన తెగ చూడండి. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ వ్యాపారం చేయనా వద్దా, లేకపోతే ఈ డబ్బు ఇక్కడ పెట్టుబడి పెట్టినా వద్దా, రాజధాని ఎక్కడొస్తుందో తెలియట్లేదు కదా, రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఈ బుర్ర పనిచేయదుగా. అప్పుడు కనుక ఆవు పాలతో అభిషేకం చేయండి 9 రోజులు, మీకు బుర్రకి టక్కన వెలుగుతుంది అన్నమాట. నేను చెప్పాను నమ్మి చెయ్యండి, ఫలితం లభించకపోతే అడగండి. అంత అద్భుతమైన జ్ఞానం క్షీరాభిషేకం వల్ల వస్తుంది. అయితే ఉత్తిరే పాలు పోయమన్నాం కదా అని తాగే పాలు పుట్టుకొచ్చి పోసేస్తే ఉపయోగం లేదు. మంత్రపూర్వకంగా నమక చమకాలతో రేపు అమావాస్య నాడు ఇక్కడ అభిషేకం చేస్తున్నాం మనం, ఆ రోజు పాలు పోతురు కానీ ఇక మీకు భగవంతుడు మీ నెత్తి మీద పాలు పోసినట్టే. అందాక నీళ్లు పోస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు, చూశారు కదా. ఇవన్నీ మంత్రశాస్త్రాలని సరిగ్గా వినియోగించి మనం అభిషేకం చేస్తే మాత్రం తక్షణం తత్ఫలితం పొందుతాం. నేను చాలాసార్లు కష్టకాలాల్లో ఉన్నప్పుడో లేక మనస్సుకు తోచనప్పుడో ప్రజల కోసం ఈ మంత్రశాస్త్రాన్ని ప్రయోగించి ఓహో ఈ ప్రయోగం వల్ల ఈ ఫలితం వెంటనే వచ్చింది అని కనిపెట్టి చెప్పిన మాట అన్నమాట. ప్రత్యక్షం చేసి అనుమానంతో చేసింది కాదు, అందుకు చెబుతున్నా. కొన్ని పనులు అవ్వవు, అప్పుడు ఇవే ఉపయోగించాలి. నేను అలా వెళ్ళానండి, ఆయన శిరస్సు మీద నిలబడి పొదుగు పెట్టి పాలతో అభిషేకం చేశానండి, అభిషేకం చేసి తిరిగి వస్తున్నానంది కామధేనువు. కామధేనువు నా అదృష్ట, నిజంగా నువ్వు నా పాలిటి కామధేనువే దొరికావు. ఇప్పుడే నువ్వు కూడా నాతో రా, విష్ణువు దగ్గరికి వెడదాం. నేను విష్ణువుతో చెబుతాను శివుడి శిరస్సు చూశాను అని, ఆయన సాక్ష్యం అడుగుతాడు, నువ్వు ఊ అని చెప్పి ఆ తర్వాత నీకు మంచి పదవి ఇస్తానన్నాడు. ఇష్టం లేదు పాపం ఆవుకి, కానీ బ్రహ్మ అడిగాడు. ఒక్కొక్కప్పుడు ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళు అడిగితే కాదనలేము, సర్లేండి అంది ఇష్టం లేకపోయినా. ఈ ఇద్దరిని వెంట పెట్టుకుని మళ్ళీ యథాస్థానానికి వచ్చాడు బ్రహ్మ. అంటే శివలింగం ఎక్కడ పుట్టిందో అక్కడికి రాగానే అక్కడికి అప్పటికే విష్ణు వచ్చాడు. బ్రహ్మదేవా, నేను పాతాళానికి వెళ్ళానయ్యా, అక్కడ నాకు మూలం కనపడలేదు, విసిగిపోయి వెనక్కి వచ్చాను, ఓడిపోయానన్నాడు. హే, నువ్వు ఓడిపోతావు నాకు తెలుసు, నేను నిజ్ఞాని, ఇప్పటికైనా నేను గొప్పవాణ్ణి గుర్తించన్నట్ట. నేను ఓడిపోయానన్నాను కానీ నువ్వు నిజ్ఞామని ఎలా ఒప్పుకుంటాను? నువ్వు శివుడి శిరస్సు చూసావంటే నమ్ముకోలేను, సాక్ష్యం ఉందా అనగానే ఎందుకు లేదండి, ఇదిగో మొగలిపో అన్నాడు. వెంటనే ఈయన, ఓకే అతకి పుష్పమా, నిజంగా శివశిరస్సుని బ్రహ్మ చూశాడా అన్నాడు బ్రహ్మ, అన్నాడు విష్ణువు. వెంటనే ఇది ఇంక మళ్ళీ మారు మాట్లాడకుండా జంకు గుంకు లేకుండా నాటకం ఎలా ఆడాలో మొగలి పూదగి నేర్చుకోవాలి. కొంతమందికి చూసారా శ్లోకం రాదు, కానీ గురువుగారు అడిగితే వచ్చినట్టు నటిస్తారు, వాడు గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగా, వాడికి నిజంగా రాదు నిజం చెప్పడం. అలాగా ఇది జంకు గుంకు లేకుండా వచ్చినట్టు నటించేసి, చూశాడండి బ్రహ్మగారు, చూసాడండి శిరస్సుని, నేనే ఉన్నానండి, శిరస్సు మీద నుంచి నన్ను పట్టుకొచ్చాడండి అంది. ఎంత జంకు గొంకు లేకుండా అబద్ధం ఆడేస్తుంది పబ్లిక్గా, నాకెందుకో దీని మాటలు చూస్తే నమ్మబుద్ధి అవ్వడం లేదనుకుని విష్ణువు, బ్రహ్మ ఒక్క సాక్ష్యం ఏం చెల్లుతుంది, ఇంకో సాక్ష్యం ఉందా అంటే ఇదిగో కామధేనువు అన్నాడు ఆయన. ఇప్పుడు కామధేనువుకే తిరిగాడు ఆయన. ధేను నీ సంగతి ఏమిటంటే తలకాయతోటి మాట్లాడలేదు, అది కొంచెం తెలివైంది, ఆవు కదా, ఆవు కొంచెం బాగా తెలివితేటలు కలిగింది, అందుకని తలకాయతోటి అని తోకతో ఇలా వెనక్కి లేదని చూపించింది, తోక ఇలా పైకెత్తి లేదు లేదు అని తలకాయతో మాత్రం మూ అంది. మీరు చూసారో లేదు, అప్పుడప్పుడు మా పీఠంలో వడ్డనకు అప్పుడప్పుడు నేనే చేస్తాను, భక్తులకు స్వయంగా అన్నం తినిపించడం నాకు చాలా ఇష్టం. మొన్న ప్రణవపీఠం మళ్ళీ పునఃప్రతిష్ఠ అయినప్పుడు కూడా ఓ అశేషంగా వచ్చారు కదా, ఆ రోజు పులిహేరు వేస్తున్నప్పుడు ఒక ఆయన కూర్చునున్నాడు, అప్పటికి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు అనుకుని దుకాణం మూసే టైంకి వచ్చారు ఎక్కడి నుంచో 200 మంది 300 మంది. అదృష్టవశాత్తు వేణి గారు శుభ్రంగా పులిహేర చేసేసారు, పులిహేర దద్దోజనం వడ్డిస్తూ వడ్డెంతనా అని అడిగాను. ఆ ఎదురుగుండా కూర్చున్నవాడు కొంచెం తెలివైనవాడు, అంటే తలకాయ తెల్లా అంటాడు అంటాడు, ఈ చేత్తో ఇలా అంటాడు వెయ్యినా తలకాయ తెల్లా అంటాడు ఏమిటో తెలియదు. సరే వేశాక అయ్యో వేసారటండి, అయ్యో వేసేశారా సర్లేండి మీరు వేశారు కాబట్టి తింటారు, వద్దండు మైదాన మొహమాటం ఎందుకు అక్కడ. ఆ రకమైన తెలివితేటలు కొందరివి. మొత్తం మీద ఏమైతేనే తలతో ఊ అన్నది తోకతో లేదన్నది వెంటనే విష్ణువుకి అర్థమైపోయింది ఇద్దరు గోవు యొక్క తెలివితేటల వల్ల. వెంటనే మహాత్మా పరమేశ్వర నువ్వే దీనికి సాక్షివి, ఈ బ్రహ్మేమో చూశానంటున్నాడు మొగలి ఊ అంటోంది, కామధేనువు మాటల వల్ల నాకు ఇంకొక అనుమానం వస్తున్నది, ఈ బ్రహ్మ నిజంగా నీ శిరస్సుని చూశాడా లేదా నిజం చెప్పు అనగానే వెంటనే పెద్ద శబ్దంతో ఆ స్తంభం ఆ లింగం పగిలిపోయింది. అందులోంచి త్రిశూలం పుచ్చుకుని అగ్రహోదగ్రుడై 10 చేతులతో 5 శిరస్సులతో ఈశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు. నిజానికి ఈశ్వరుడు పంచముఖుడు, సద్యోజాతము, అఘోరము, వామదేవము, ఈశానము, తత్పురుషము, ఈ 5 ఆయన శిరస్సులు. 5 శిరస్సులతో 10 చేతులుంటాయి. ఆ చేతుల్లో ఒక చేతుల్లో ఈసారి శివుని సరిగ్గా చూడండి, ఒక లేడి ఉంటుంది. ఆయన ఎందుకు లేడిని చేతిలో పెట్టుకున్నాడో తెలిసిన దాన్ని నేను నీలకంఠేశ్వర శతకంలో శివుడి చేతిలో ఎందుకు లేడి ఉంటుందో చెప్పాను.
ధన గర్వాంధులమోములంగనదు స్తోత్రం ముల్ పఠింపంగబోదు అనయంబున్ వినబోదు మూర్ఖజన గర్వాలాపముల్ పశ్చిమేయును సారంగము నిద్రవోవు సుఖియై ఉత్సాహియయుండు నీవును హస్తంబున దాని దాల్చదవు శంభు నీలకంఠేశ్వర.
లేడిని ఎప్పుడు చేతులు ఎందుకు పెట్టుకుంటాడు శివుడు అంటే దానికి మొదటి లక్షణం, ఎవడైనా ధనము పెరిగినప్పుడు అహంకరించి గర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉంటే అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉద్యోగం చెయ్యదు. హాయిగా సుఖంగా బతుకుతున్నాం, ఎందుకు మనకి డబ్బున్న అహంకారంతో ఉండే మూర్ఖుడి దగ్గరికి వెళ్ళి ఏదో కీర్తి కోసమో డబ్బు కోసం ఇంకో దానికో కక్కుర్తిపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పొగిడి ఆ డబ్బు కోసం బతకగలం. మంచి వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాలి. కొందరు అహంకారులు ఉంటారు చెప్పాక పరమ మూర్ఖులు, వాడి దగ్గర డబ్బు ఉంటే వాడికి నెత్తికెక్కుతాయి కళ్ళు అనమాట. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదట. ధనగర్వాంధుల మోములన్ కనదు స్తోత్రముల్ పఠింపంగబోదు, వాళ్ళని అసలు స్తుతించదు. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇంద్రుడివి, నీ మీద మోదు తీరలేదురా, నువ్వు కల్పవృక్షానివి, నువ్వు కాకివి, నువ్వు కామధేనువి, నువ్వు మార్తాండుడివి, నువ్వు పిడకవి, ఇలాంటి స్తోత్రాలు చెయ్యదు. మూర్ఖజన గర్వాలాపములు వినదు, మూర్ఖులు చేసే గర్వాలు వాళ్ళు వాగే వాగుళ్ళు వినదు. పశ్చిమేయును పాపం ఏదో లేత లేత గడ్డి తింటుంది భూమి మీద, అంటే తన భోజనం ఏదో తాను చేస్తుంది, సాత్వికాహారం తింటుంది, హింసతో బతకదని అర్థం. అందుకే ఎవరి మీద వ్యామోహం లేదు, డబ్బు పెచ్చలేదు, సాత్వికాహారం తింటుంది, సుఖంగా నిద్రపోతుంది. అలాంటి పవిత్రమైన అహంకార మమకారాలకి, హింసకి, అధర్మానికి దూరంగా ఉండడం వల్ల నీవును హస్తంబునద అనిదాల్చదవు శంభూని ఎలాగంటేసరి అందువల్ల చేతులు ధరిస్తాడు ఆయన. మనం కూడా లేడి అంత కోమలంగా ఉండాలి మనస్సుల్లో, అలా ఉంటే ఆయన చేతిలో ఉంటాం ఎప్పుడూ కూడా. లేడిలాగా అంతరార్థం ఏమిటంటే హింస లేకుండా బతుకు, మాంసాహారాదులు విడిచిపెట్టు, మద్యపానాదులు విడిచిపెట్టు, అహంకారం విడిచిపెట్టు, కేవలం డబ్బు పెచ్చతో బతకు, పవిత్రంగా బతుకు, అప్పుడు నువ్వు జంక్ అయిపోతావు, ఆయన చేతిలో లెంకవైపోతావు. దాంతో ఇక మళ్ళీ మనకి ఈ భూమి మీద జంకు గొంకుతో బతకవలసిన అవసరం లేకుండా అయిపోతుంది. అటువంటి సారంగం, గొడ్డలి, పినాకమనే ధనుస్సు ఇవన్నీ పుచ్చుకుని ప్రత్యక్షమై ఈశ్వరుడు, ఓ విష్ణుదేవ నువ్వన్నది నిజమే, ఈ బ్రహ్మదేవుడు నా శిరస్సుని చూడలేదు, ఈ మొగలి దగ్గర మాట తీసుకుని తప్పుడు సాక్ష్యంతో నెగ్గాలనుకుంటున్నాడు, ఇది కూట సాక్ష్యం ఇది అని వెంటనే ఏం చేశాడు, ఓసి మొగలి పువ్వ ఎంత తప్పుడు పని చేశావే, నిన్ను తర్వాత శిక్షిస్తాను, ముందు అబద్ధమాడి నెగ్గాలనుకున్న బ్రహ్మ సంగతి చూస్తాను అని పట్టుకున్న బ్రహ్మగారు ఏ తలకాయతో అబద్ధమాడాడో ఆ తలకాయని గిల్లేశాడు. బ్రహ్మకి చుట్టూ 4 తలలు, 1 పైకి ఉండేది, 5వ తల ఇలా పైన ఉండేదనమాట. ఆ పైన ఉన్న తలని ఇలా గోరితో గిల్లి పట్టేసుకున్నాడు. శివుడు ఎంత గొప్పవాడండి, 5 తలలున్నా 5 తలల్ని నరికే చంపేయలేదు. ఏ తలతో తప్పు చేశాడో ఆ తప్పు చేసిన అంగమును మాత్రమే ఖండించాడు. అందుకని కరుణాస్వరూపుడు అన్నారు. వెంటనే ఆ తల తెగ్గానే అహంకారం పోయింది. ఈ తలన్నంతవరకు అహంకారం ఉండేది ఆయనకి, అజ్ఞానం ఉండేది, ఈ తలన్నంత వరకు తప్పుడు పనులు చేయాలని అనిపించేది. ఇది పోగానే అహంకారం పోయింది. అంటే అంతరార్థం ఏమిటి, ఇక్కడ పైన ఉన్న తల అంటే కొంతమందికి బుర్ర ఇక్కడికి ఎడుతుంది, కళ్ళు నెత్తికి ఎక్కడం అంటే అది. మానవుడు అజ్ఞానంతో అహంకారంతో నేనే గొప్పవాడిని అనుకోవడమే ఈ ఊర్ధ్వముఖం, దాన్ని నరికి అవతల పారేశాడు. కాబట్టి అనుక్షణం మనం కూడా ఇటువంటి అహంకారాలకు దూరంగా ఉండాలి. ఇది పోగానే బ్రహ్మదేవుడు వణికిపోతూ కాళ్ళ మీద పడే లోపు విష్ణువు కూడా ఏమండి వాడిని చంపకండి బాబోయ్ అని తాను కూడా బ్రహ్మగారి మీద వాత్సల్యం. విష్ణువుకి తన కొడుకు కదండి, ఎన్ని తప్పుడు పనులు చేసినా మహాత్ముడు కనుక శ్రీమన్నారాయణుడు ఒక్క తల నరికవు మిగతా తలలు నరుగుతావేమో చంపకంటే చంపను, కానీ చేసిన తప్పుకి శిక్ష వెయ్యాలి. బ్రహ్మదేవ అసత్యమాడి సమస్త లోకాల్లో కల్లో గొప్పవాడిని అవ్వాలనుకున్నావు కదా, ఇదిగో ఇదే నీకు నా శాపం. ఈరోజు నుంచి నీకు భూలోకంలో ఎక్కడ గుడులు గోపురాలు ఉండవు, నీకు పూజ్యార్హత లేకుండా పోగాక అన్నాడు. చూసారా, అందుకే ప్రపంచంలో ఎక్కడైనా శివుడికి గుళ్ళు ఉంటాయి, విష్ణువుకి గుళ్ళు ఉంటాయి, బ్రహ్మగారికి మాట వరుసకైనా ఒక గుడి ఉందే. వెంటనే బ్రహ్మ ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా గుడి లేకపోతే ఎలా బతుకుతానండి, అందరికీ పూజలు ఉంటాయి నాకు లేకపోతే ఎలాగా, ఆఖరికి మనుషులకు కూడా పూజలు ఉంటాయి. కలియుగంలో అయితే చెప్పక్కర్లేదు, 4 ఛానల్స్లో 40 సార్లు కనబడ్డారంటే పద్మాగర్ గారికే బతికొండగా గుడి కట్టేస్తారు, ఆ మాత్రం విలువ నాకు కూడా లేకపోతే ఎలాగండి అని ఏడ్చి నన్ను అనుగ్రహించమంటే, ఒరే తొందరపడి శాపం పెట్టానరా, నువ్వేం అనుకోకు, కానీ నీకు గుడి ఉండదు కీర్తిస్తాను. గుళ్ళో ఉంటేనే గౌరవమా, గుడిలో లేకుండా కూడా నీకు గౌరవం వచ్చి ఏర్పాటు చేస్తాను, ఎలాగంటావో చూడు, ఈరోజు నుంచి అందరూ నిన్ను తలుచుకుని ఏర్పాటు చేశానన్నాడు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆనందం కలిగితే బ్రహ్మానందం అంటామా, శివానందం విష్ణువానందం అంటామా, బ్రహ్మానందం అనవలసింది. కాసేపు ఉన్నాక మంచి భోజనం దొరికింది, భోజనం ఎలా ఉందిరా, బ్రహ్మాండంగా ఉందంటాడు కానీ అండాండంగా ఉంది, పిండాండంగా ఉంది, శివాండంగా ఉంది, విష్ణుండంగా ఉంది అని ఎవడం అంటు, బ్రహ్మగారిని తలుచుకోవలసిందే. ఆఖరికి పెళ్ళా మీద కోపం వస్తే బ్రహ్మరాక్షసి అంటాడే కానీ శివరాక్షసి విష్ణురాక్షసి అంటాడా? ఎవడైనా తప్పుడు పని చేసి కోపం వస్తే అప్పుడు కూడా బ్రహ్మరాక్షసుడనే అంటాడు. ఇంతెందుకు, చెవులు వినబడిపోయినా వినబడుతున్నట్టు నటిస్తున్న వాడిని వాడికి బ్రహ్మచౌడురా అంటారు కానీ శివుడు చెవుడురా అంటారా? బ్రహ్మచౌడు అక్కడ, చెవుడికి కూడా బ్రహ్మగారే వాడి మాయదారు గొడవ. ఇంకా ఒకటి కాదండి, ఎక్కడైనా అంతా బ్రహ్మే బ్రహ్మే బ్రహ్మే. ఆఖరికి పౌరోహిత్యం చేసేటటువంటి వారిని కూడా బ్రహ్మగారనే అంటారు. ఇదిగో రేపో మాపో క్షిప్రా నదీ తీరంలో పిండ ప్రదానాలు చేయాలి, అపరబ్రహ్మగారు అని అంటారు. కానీ ఈ విధంగా అనుక్షణం బ్రహ్మశబ్దం నారుగాక అందరి చెవిలో. హత్య బ్రహ్మహత్యా పాపం, అన్నిటికీ బ్రహ్మే. ఎంత అదృష్టవంతులైపోయాడు ఇప్పుడు బ్రహ్మగారు, ఆయనకి గుడి లేదు కానీ నిత్యం బ్రహ్మే బ్రహ్మే అందరి నోట్లో అలా నాంతున్నాడు అన్నాడు. అప్పటి నుంచి ఇక బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మచౌడిగా ఉంది, బ్రహ్మరాక్షసిగా ఉంది, బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడు, బ్రహ్మగారు వచ్చారు, బ్రహ్మానందంగా ఉంది. ఈ విధంగా నిరంతరం నాలుకల మీద ఉంటావు నువ్వు, గుడిలో కాకుండా అని మళ్ళీ వరం ఇచ్చాడు. అమ్మాయ్యా, కానీ ఎక్కడన్నా ఒక్క గుడైనా ఉండేలా చూడండి అన్నాడు. అందుకే ఇప్పుడు చేబురోలో నుంది గుంటూరు దగ్గర, అక్కడ మాత్రం బ్రహ్మగారికి గుడి ఉండేది. కాశ్మీర్లో కూడా ఒక బ్రహ్మాలయం ఉండేది, ఇప్పుడు అది కనపట్లేదు, కానీ గుంటూరు దగ్గర చేబురోలో మాత్రం బ్రహ్మగారికి గుడి ఉంది. ఇంకెక్కడ గుడి కట్టకండి, ఒకవేళ ఎవడన్నా గుడి కట్టాలనుకుంటే వీడి పని బ్రహ్మ బ్రహ్మార్పణం, అక్కడ కూడా బ్రహ్మార్పణమే మళ్ళీ. బ్రహ్మహవిహి బ్రహ్మాగ్రవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి, అంతా బ్రహ్మకర్మే, బ్రహ్మజ్ఞానం సమస్తం బ్రహ్మమయమే. ఈ విధంగా మొత్తం మీద బ్రహ్మగారికి ఒక్క గుడి ఇచ్చాడు పాప. ఇప్పుడు కేతకీ పుష్పం కేసి తిరిగాడు. ఓసి కేతకీ, బ్రహ్మగారు ఏదో స్వార్థంతో కీర్తి పొందడానికి నిన్ను అసత్యం ఆడమన్నాడు అనుకో, నీ బుద్ధి ఏమైంది, వాడు అబద్ధం ఆడమంటే ఆడేస్తావా, వాడు తప్పు చేయమంటే చేసేస్తావా, వాడు నిప్పుల్లో దూకమంటే దూకుతావా, దూకావు. కాబట్టి నిన్ను చెప్పిస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా పూజకి పనికిరావు అన్నాడు. 2 పువ్వుల్ని శివుడు అలా చెప్పించాడు. అందుకే శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పారు, చంపకం కేతకం హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. శివుడికి ఏ పువ్వైనా ఇవ్వచ్చు, 1-2 పువ్వులు తప్ప. చంపకం సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయే, ఇంక ఏదైనా ఇచ్చేయచ్చు, అన్నీ ఇవ్వచ్చు. ఈ మధ్యన కొంతమంది శివుడి పూజకి ఫలానా పువ్వులు పనికిరవు అంటున్నారట. వాళ్ళంతా ఉట్టి మోసగాళ్ళు. ఇలా నేనల్లా, శివపురాణంలో నందీశ్వరుడు చెప్పాడు అలా ఎవరన్నా అంటే తప్పు, అన్నీ ఇవ్వచ్చని చెప్తుంటే హిత్వాత్వన్యం సర్వం సమర్పయేత్. ఆ మధ్యలో తూ అని కూడా ఉంటుంది. అన్యం సర్వం సమర్పయేత్తు, ఇచ్చి తీరవలసిందే సుమ, అంటే అన్నీ ఇవ్వచ్చు సుమ అని. ఆ ఒక్క తూ అనే దాని ద్వారా అంత గొప్ప అర్థం వచ్చేలా చేశాడు ఆయన. గడ్డి పరక వేసినా సంతోషిస్తాడు. తులసి వెయ్యొచ్చు, ఇంకోటి వేయొచ్చు, ఇంకోటి వేయొచ్చు. ఈ క్యాలెండర్లు వేయడం మొదలెట్టాక ఎవడదాన్ని వాడే శాస్త్ర ప్రమాణం లేనివాడు, వాడు ఎక్కడో ఏదో వింటాడు, చెప్పేవాడు అలాంటివాడే, వినేవాడు అలాంటివాడే. ఏదో వ్యాపారం చేస్తూ హఠాత్తుగా పురాణం చెప్పడం మొదలెట్టేస్తానంటే ఎలాగా? చాలా చిన్నప్పటి నుంచి పెద్ద కృషి, దాని వెనకాతల జీర్ణించుకోవాలి, అర్థం తెలుసుకోవాలి, సంస్కృత భాష మీద పట్టు రావాలి, ఈశ్వర అనుగ్రహం ఉండాలి, అన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ ఇవి తెలియవు. అన్నిటికీ మించి ఆ ఈశ్వర అనుగ్రహం చాలా గొప్పది. శివమాయ పదే పదే చెబుతున్నాం మనం, అవి తెలియకపోతే ప్రమాదం. కాబట్టి శివపురాణంలోని విజ్జేశ్వర సంహిత మాత్రమే మనకి ప్రమాణం. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. చంపకము కేతకము, సంపంగి మొగలి తప్ప ఇంక ఏ పువ్వైనా నువ్వు శివుడికి భక్తితో ఇవ్వవచ్చు.